70 దేశాల్లో దాని బ్రాంచెస్ ఉన్నాయి. ఆ యూత్ అందరినీ కలిపి ఈ విద్య నేర్పిస్తే వీళ్ళకి ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకోగలగాలి. దానికి రెండో పేజీ నాలుగో పారాగ్రాఫ్ చూడండి. రెండో పేజీ నాలుగో పారాగ్రాఫ్ మొదటి లైన్ కనిపిస్తోంది కదా. పెద్ద పెద్ద ప్రయత్నాలు మోయలేని పనుల కన్నా ఇప్పటి పరిస్థితుల్లో వీలైన చిన్న చిన్న పనులు వెంటనే చేయాలి. ఈ ప్రారంభించిన పనుల ప్రతిఫలాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలను చూడనివ్వండి. ప్రతిఫలము సంతృప్తికరంగా ఉంటే దానిని అందరూ స్వీకరిస్తారు. ప్రస్తుత విద్యా విధానము ఉంటే ఉండవచ్చు, కానీ దానికి ఒక యుగ శిక్షణ ఆపజాలము. అర్థమవుతుంది కదా. అంచేత మరి సరే మొత్తం ప్రపంచాన్ని మార్చాలి అంటే ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తాం? మనం ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉండి ఈ గురుదేవుని ఈ పుస్తకంలో చెప్పినటువంటి జీవిత విధానాన్ని మనం నేర్చుకుంటాం, నేర్పిస్తాం మన పిల్లలకి. నేర్పించినప్పుడు దాని ఫలితాలు కనిపిస్తాయి కదా. అందరికీ సమస్యలు వస్తే మనకి సమస్యలు రావు. మీ దగ్గరికి ఎవరు వస్తారు? సమస్యలు ఉన్నవాళ్ళు వస్తారు. కానీ విద్య నేర్చుకోవాలి. విద్య నేర్చుకోవటం అంటే ఇప్పుడు ఈ పుస్తకం నేను చెప్పేశాక నేను ఇంపార్టెంట్ లైన్స్ చెప్తున్నాను నేను. తర్వాత మీరు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి ఆచరించాలి. ఆచరిస్తే గురుదేవులు పెట్టిన పేరే దానికి సంజీవిని విద్య. సంజీవిని విద్య అంటే అర్థమవుతుంది కదా. జీవితాన్ని బాగు చేసేది, జీవితానికి ప్రాణం పోసేది. మీకే కాదు, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా. అందుకని ఈ 20 పుస్తకాలు నేను రికార్డు చేయమంటున్నాను. చేయమన్నప్పుడు కావాలని ఎప్పుడు అడిగేవాడిని కాదు నేను. ఇంకైతే ఇప్పుడు ఇదే మీకు తర్వాత అనేక చోట్ల ఉపయోగపడుతుంది. ప్రతి చోటకి వచ్చి చెప్పలేను ఇదే పుస్తకాన్ని. ఈ పుస్తకం ఇక్కడ చెప్పేశాను అంటే ఇంకో పుస్తకం ఇంకో చోట చెప్తాను నేను. బుక్స్ చేంజ్. కానీ ఇది రికార్డు అవుతుంది. దీని వెనకాతను మీకు ఇచ్చినటువంటి పాయింట్ మర్చిపోకూడదు. ఓంకారం కరెక్ట్గా చేయలేని వాళ్ళు సంజీవిని విద్య నేర్చుకోలేరు. ఇదంతా ఆచరణలో ఉంటుంది తప్ప పుస్తకాలు చదివితే ఏమవుతుంది? మన మూడు స్థూల శరీరము, ప్రాణ శరీరము, ఆలోచనలు కరెక్ట్ లైన్లో ఉండాలి. దానికి ఏ పని చేసినా ముందు అందుకని మొదలు పెడతాం దానికి. కానీ అందరూ ఏ శరీరం కదలదు. అంచేత పెద్ద పెద్ద ప్రయత్నాలు ఎలాగ చేయాలి, ప్రపంచాన్నంతా ఎలా మారుస్తామనే ఆలోచించడంలే. మనం మారి మారి అంటే మిమ్మల్ని చూస్తే మనుషులకి తెలియాలి మనకంటే వీళ్ళు చాలా ఉత్తమ స్థితిలో ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వెళ్తే మన పనులు, మన సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ పుస్తకం మీకు ఆ స్థితికి తీసుకెళ్తుంది. లాస్ట్ లైన్ చూసుకోండి. యుగ శిక్షణ ఈ విషయంలో, యుగ శిక్షణలో ఈ విషయంలో అవసరం. ఒకటి, వ్యక్తిత్వ పరిష్కారం యొక్క, వ్యక్తిత్వం యొక్క సమగ్ర వికాసము మరియు పరిష్కారము. అంటే ఈ పుస్తకంలో ఇది నేర్పబడుతుంది మీకు. మీ వ్యక్తిత్వాలు మారిపోతాయి, టొటాలిటీ వస్తుంది. సమగ్రము అంటే మీరు ఏ పని చేసినా ఏదో ఒక పని చేయగలరు. కానీ ఇక్కడ మీ శరీరం మారుతుంది, మీ ప్రాణశక్తి మారుతుంది, మీ ఆలోచనలు మారుతాయి. చాలా జాగ్రత్తగా మనం ఆ దారిలో వెళ్తున్నామా లేదా ఇది మీరు చెప్పగలగాలి. 12 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 12 పాయింట్లు మీ జీవితాల్లోకి దిగాలి. అంచేత మొట్టమొదటిది ఏంటి? వ్యక్తిత్వం యొక్క సమగ్ర వికాసము మరియు పరిష్కారము. నేనేమైనా టెక్నిక్ చెప్పానా దానికి మీకు? మరి మీ వ్యక్తిత్వం సమగ్రంగా మారాలి, పరిష్కారం రావాలి. ఏమైనా చెప్పానా టెక్నిక్? ఓంకారం. ఓంకారం 175 రకాలుగా చేసుకోవచ్చు. అది తర్వాత నేర్చుకో. ముందు అసలు ముందు ఈ మూడు లైన్లో పడితే మిగతావన్నీ వస్తాయి. నన్ను చాలామంది అడుగుతారు, అయితే మాస్టరు ఆ 178 చెప్పేయండి అని. ఏది కరెక్ట్గా చేయగలరు? మొట్టమొదట మీ మణిపూరకము, మీ హృదయస్థానము, మీ ప్రజ్ఞ. అంటే ఇక్కడ శరీరాన్ని చూసుకోకండి, ఇక్కడేం లేవు అవి. ప్రజ్ఞ అంటే ఏంటి? చేసే తెలివితేటలు. హృదయం అంటే ఏంటి? భావనలు. మణిపూరకం అంటే ఏంటి? చేయగలిగే సామర్థ్యం. అది గుర్తుంచుకోండి తప్ప మీరు మళ్ళా దారి తప్పకండి. అక్కడ ఏదో చాలామంది నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, నా మణిపూరకం జాగ్రత్త అయిపోయింది మాస్టర్ ఏం చేయాలని. గంగలో దిగు అని మనసులో అనుకుంటాను. ఇంకోడెవడో వచ్చి అంటాడు నా కుండలి జాగరణ అయిపోయిందని. నేను వాడి కాళ్ళ మీద పడిపోయి నేను పడితే బాగుండదని ఆగుతా. మూర్ఖత్వం అర్థమవుతుందా? నీ కుండలిని జాగరణ అయిపోతే ఇంకా నా దగ్గరికి ఎందుకు రావటం? అర్థమవుతుందా? ఈ మూర్ఖత్వం ఆధ్యాత్మిక జగత్తులో చాలా ఎక్కువ ఉంది. అందుకని గురువుగారి పుస్తకాలు, ఇంకోటి గురువుగారు ఒక వాగ్దానం చేశారు, ఆ పుస్తకాలు మీరు చదువుతున్నప్పుడు నేను మీ బుర్రలోకి దూరుస్తానది. అంటే ఇందాక మీకు చూపించాం కదా గురువుగారి వాంగ్మయం ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, వాటన్నిటినీ ఆయన సింపుల్గా చెప్పాడు. ఇందులో ఇది చదివాక ఇంకా పెద్ద పుస్తకాలకి వెళ్లాల్సి వస్తుంది. కానీ ఈ పుస్తకాలు చదివితే మీ జీవితాలు మాత్రం మారిపోతాయి. ఓ కడుపు కదలాలి, అంతే ఓంకారం వేస్ట్. నువ్వేం ప్రయత్నించుకో, నువ్వు ప్రయత్నిస్తే ఇలా అనొచ్చు. అలా అంటే ఏం వదలది, ఆ శబ్ద తరంగాలు, ఆ నాదము, ఓంకారంలో ఉన్న నాదము మీకు ఆ పనిచేస్తుంది. ఇంకంటే ఇక్కడ కాదు బొడ్డు కదలటం, అది కాదు మనకు కావాల్సింది. విష్ణుదేవుడు బొడ్డులోంచి బ్రహ్మ పుట్టాడు. పుడితే ఏమీ లేని సృష్టిని సృష్టించాడు. వనరులు లేవు, డబ్బు లేదు, మనుష్యులు లేదు. గుర్తుందా నేను చెప్తుంది ఏంటో? సృష్టి ఆదిలో నీరు మాత్రమే ఉంది. విష్ణువు పడుకుని ఉన్నాడు వటపత్రం మీద, లేకపోతే శేషసాయం మీద. ఇంకా దాని గురించి మనం దెబ్బలాడుకోకలే, ఆయన పడుకుని ఉన్నాడు. పడుకుని ఉంటే ఆయన బొడ్డులోంచి ఒక పద్మం వస్తుంది. పద్మం వచ్చాక సృష్టి స్టార్ట్ అవుతుంది. ఏముంది అక్కడ సృష్టించడానికి? సముద్రం నీళ్ళున్నాయి, ఇంకో వ్యక్తి కూడా లేదు. చేత ఆ నాభి కదుంటే ఒక సృష్టినే సృష్టించగలిగేటటువంటి శక్తి వస్తుందంటే మరి మీకెంత శక్తి వస్తుంది? మీకు వనరులు ఉన్నాయి కదా. బ్రహ్మదేవుడికి పోతే వనరులు లేవు పాప. ఏదైనా సృష్టిద్దామంటే సిమెంటా ఎక్కడ దొరుకుతుంది? అంబుజా సిమెంటా, లేకపోతే అదేదో సిమెంటా కొనుక్కోవడానికి పాప ఆయనకి ఆల్టర్నేటివ్ లేవు. అర్థమవుతుందా? ఆసక్తి వస్తుంది మీకు. కానీ రోజు చేసుకోవాలి మీరు. ఈ రోజు చేసుకోవటంలో కనీసం గాయత్రి మంత్రాన్ని కలిపారు గురువుగారు గాయత్రి ఓంకారంతో పాటు. ఎందుకు కలిపారు అన్నది ఇందులోనే 17వ 19వ పుస్తకం ఉంది, ఆదిశక్తి గాయత్రి అని. అది ఆ పాఠం చెప్తున్నప్పుడు చెప్తాను. ఇంజత ఓ బ్యూటీ క్లినిక్స్కి అక్కడికి వెళ్ళక్కర్లే నడువు తగ్గించుకోవటానికి. ఇది మీరు కరెక్ట్గా చేస్తే అంటే క్లినిక్ అది ఉన్నవాళ్ళు ఏం మూసేయక్కర్లేదు. ఇంతేంటే నేను చెప్పిన మాట అవడం విండు, వింటే ఈ పాటికి ఎప్పుడో ప్రపంచం మారిపోయి ఉండేది. కానీ ఇప్పుడు నేను చేసే వాళ్ళ మీదే కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నాను. చేయని వాళ్ళతో అసలు మాట్లాడను నేను. ఇంకా నేను తర్వాత టెస్ట్ పెడతాను మీకు. ఎవరైనా వస్తే మీరు ఏం చేశారు, మీ నడువు ఎంత తగ్గింది, మీ బీపీ ఎంత తగ్గింది, మీ డయాబెటీస్ ఎంత తగ్గింది, దానికి పెద్ద ఉదాహరణ నా హెల్తే. అది నా పర్సనల్ విషయాలు మీకు అక్కర్లేదు. కానీ డాక్టర్ల ప్రకారం నేను కదలకూడదు. నేను దేశాలే తిరుగుతున్నా, మరి డాక్టర్లు రైటో ఈ ఓంకారాలు రైటో మీరే నిర్ణయించుకోండి. జత నా అనుభవంతో చెప్తున్నాను, కానీ అది పెద్ద హరికథలేం కాదు. కానీ చెయ్యాలి ఇంచేత. ఎప్పుడు మీరు ప్రతిరోజు స్నానం చేశాక 3 ఓంకారాలు చేస్తారు. ముందు గాలి పీల్చుకోవాలి. ఓ
తర్వాత గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ఇలాగా 108 సార్లు చేసుకుంటారు రోజు. స్పీడ్గా చేయటం, గడియారం చూసుకుని ముందుకు చూపుతుంది. అందువల్ల ఏం రిజల్ట్స్ రావటం లేదు. ఓంకారం ఎలా చేయాలో చెప్పాను. గురు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం ఆలోచించుకోవాలి మీరు? ఆ శక్తిధారలు మళ్ళీ చూడండి. ఆ శక్తిధారలు మీలో దిగాలి. దిగుతున్నప్పుడు ఎడం వైపు కుడివైపు కూడా ఇటువైపు నుంచి దిగుతున్నాయి, ఇటువైపు నుంచి దిగుతున్నాయి. ఆ జ్ఞానగంగే గురువుగారు మనకు అందించారు. అంటే ఆ 2 శ్లోకాలు చదివేటప్పుడు ఆలోచించుకుంటే చాలు. తర్వాత ఓం ఈ 3 కదులుతాయని అర్థమైంది కదా. దాంతో 3 లోకాల్లోకి వెళ్తారు మీరు, భూర్భువస్వ. దాని తర్వాత ఏం చేయాలి అనేది గాయత్రి మంత్రం మీరు చేసుకుంటూ ఉంటే మెల్లిగా మీకు అర్థమవుతుంది. దాని తర్వాత క్లాసెస్ ఇంకా సీరియస్ పీపుల్కి నేను పెట్టబోతున్నాను. ముఖ్యంగా డియా, డివైన్ ఇండియా యూత్ అసోసియేషన్ వాళ్ళకి చాలా స్పెషల్ క్లాసెస్ పెట్టబోతున్నాను నేను. ఇంచేత మొదట ఎవరు జాయిన్ అవుతే వాళ్ళకి మొదటి క్లాసు, నాది నెక్స్ట్ క్లాసులు ఇంక ఉండవు. మీరు ఆ మొదటి క్లాసు నేర్చుకున్న వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. మీరు ఇప్పుడు దీని గురించి ఇంకా నేను చెప్పను, మీరు చెప్పాలి. ఇంటింటికి మీరు తీసుకెళ్లాలంటే మీ మీ ఏరియాలో మీరు చెప్పుకుంటూ ఉంటూ అలా వెళ్ళిపోతూ ఉంటే అయిపోతుంది. కానీ ఇది దేనికి చెప్తున్నాను, మొదటి పాయింట్ వ్యక్తిత్వం యొక్క సమగ్ర వికాసము మరియు పరిష్కారం ఇది జరుగుతుంది. దాని తర్వాత సమాజ నిర్మాణము, దానికి సంబంధించిన పద్ధతుల నవ నిర్ధారణ. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మీరు ఆల్రెడీ చేస్తున్నారు కానీ మీరు లైన్లో లేరు. అక్కడ ఏమని రాసింది, సమాజ నిర్మాణము, దానికి సంబంధించిన పద్ధతులు నవ నిర్ధారణ. మళ్ళీ కొత్తగా చెప్తున్నారు, ఇదివరకులా కాదు. ఏంటి అక్కడ సమాజం అంటే ఏంటి అర్థం? కుటుంబాల కలయిక. సమాజం అంటే అంతే కదా. ఈ భావం అర్థమైందా నేను చెప్పిన మాట? సమాజం అంటే ఏంటి? కుటుంబాల కలయిక. మరి కుటుంబాలు ఏం చేస్తున్నాయి? ట్యాక్స్ కడుతున్నాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టరు వాళ్ళు వీళ్ళకి, లెక్చరర్స్కి, వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ట్యాక్స్ కట్టిందే. మీరంటే మీరు కట్టే ట్యాక్స్ మీరు కడతారు. ఎగ్గొట్టే వాళ్ళు ఎగ్గొట్టినా కొంచెం ట్యాక్స్ కడుతూనే ఉంటారు కదా, బిజినెస్ పీపుల్ వాళ్ళు. ఆ ట్యాక్స్ లేకపోతే మనకి జీతాలు ఉండవు, ఏమి ఉండవు. అంటే ఇప్పుడు మనకు వస్తున్నటువంటి జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం కట్టిన ట్యాక్సే. అంచేత గురువు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరే గవర్నమెంట్ తయారు చేయండి. ఇలాంటి ఆశ్రమాల్లో మన వాళ్ళు ఉన్న చోట అంశదానము ట్యాక్స్, సమయదానము. ఇప్పుడు మీరు ట్యాక్స్ పే చేస్తే అలా గాల్లో వెళ్ళిపోతుందా, లేకపోతే అక్కడ ఉన్న ఓ క్లర్క్, ఓ ట్యాక్స్ ఆఫీసరు, వాడి పైన ఓ డైరెక్టరు, వాడి పైన ఎవడో, వాడి పైన ఎవడో ఉంటాడు కదా. లేకపోతే మీరు ట్యాక్స్ ఎక్కడ పోతుందో అవి తెలుసు. సమయదానం. అంతే ఈ ఆశ్రమానికి, ఈ ఆశ్రమానికన్నా ఎందుకంటున్నారంటే ఇక్కడ దగ్గరగా ఉన్నారు కనుక మీరు దీంతో లింక్ అప్ అవ్వండి. ఆ తెలివితేట ఉంచుకోండి. ఇంచేత 2 నిర్ణయాలు మీరే వాళ్ళు తీసుకోవాలి. ఇక్కడ మీరు ఎంత సమయదానం చేస్తారు, నాకు అన్నీ రిటర్న్గా కావాలి, ప్రతిదీ రిటర్న్గా కావాలి. ఇచ్చేవాళ్ళు ఇవ్వండి, ఇవన్న వాళ్ళు ఇవ్వకండి, అది వేరే విషయం. కానీ నాకు రిటర్న్గా కావాలి. ఏ క్లాస్ జరిగినా నేను లేచి వెళ్ళిపోయాక మీరు వెళ్ళిపోతానంటే ఒప్పుకోనని చెప్తే మీరు నోట్ చేసుకోండి. అక్కడ మీరు ఈ ఆశ్రమానికి ఎంత సమయదానం ఇస్తారు, ఎంత అంశదానం ఇస్తారు, అది మీ ఇష్టం. వారానికి ఒకరోజు వస్తాము, లేకపోతే ఎండాకాలంలో మాకు సెలవులు ఉన్నప్పుడు ఒక నెల రోజులు ఉంటాము. చాలా ఖచ్చితంగా నిర్ణయం చేసుకోండి. ఇంచేదంటే వీడిది చాలా చాలా ఇంపార్టెంట్. వ్యక్తులు లేకుండా గురువు గారు కూడా ఏం చేయలేరు. నేను చాలామందికి డైరెక్ట్గా చెప్తాను, నేను మేము ఫలానా గురువు శిష్యులు, ఫలానా గురువు శిష్యులు, ఫలానా గురువు శిష్యులు, మీ ఇష్టం, మీరు ఏ గురువు శిష్యుడైనా ఈ మార్గం నుంచి ఈ మార్గంలో మీరు లేకపోతే తర్వాత అప్పుడే నేను చేరుంటే ఈ కొంపలేం అడుగుపోవు ఏమవుతాయి, అప్పుడు జాయిన్ అవుతారు. కానీ అప్పుడు మీరు చాలా వెనకబడిపోతారు. అంటే అనేక మంది గురువుల కార్యప్రణాళిక, అనేక మంది ఋషుల కార్యప్రణాళిక గురువు గారు చేశారు అన్న సంగతి మీకు తెలుసు. ఒకళ్ళ ప్రయత్నమే కాదు, అందరు ఋషుల పని చేశాడు ఆయన. ఋషులంటే మీ గోత్రనామాలు. మీ గోత్రనామాల్లో ఉన్న ఋషులు ఏ పని చేశారో కూడా మనకు తెలియదు. గోత్రాలు చెప్పుకుంటూ ఉంటాం, పెళ్లికి పనికొస్తూ ఉంటాయి, ఒకసారి పెళ్లి వదిలించుకోవటానికి పనికొస్తూ ఉంటాయి. అంతకంటే ఆ గోత్రనామాలకి విలువేం లేదు. కానీ ఇక్కడ సమాధి నిర్మాణము, దానికి సంబంధించిన పద్ధతులు నవనిర్ధారణకి ఇమ్మీడియట్గా మీరు ఇప్పటి నుంచి ఆలోచించుకోండి. క్లాస్ అయిపోగానే నాకు ఆ కాగితాలు కావాలి, ఇక్కడ సమయదానం ఎంత ఇస్తారు, అది మీ ఇష్టం. వారానికి ఒకరోజు ఇస్తారు, నెలకి ఒకరోజు ఇస్తారు, లేకపోతే రోజు ఒక గంట వస్తాము, దా ఫ్రీడమ్ ఉంది. ఏంటి ఇప్పుడున్న దేశకాల పరిస్థితుల్లో బయట కూడా మనకి పని ఉన్నాయి. కానీ సమాజాన్ని నిర్మించాలి అంటే కుటుంబాలు కలవాలి, ట్యాక్స్ పే చేసుకోవాలి. ట్యాక్స్ పే చేయకపోతే మీ జీతాలు రావు. మరి ఇక్కడ గురువు గారు ఒక కొత్త నవ సమాజాన్ని నిర్మిస్తున్నారు అంటే మరి దానికి తగిన అంశదానం ఉండాలి, సమయదానం ఉండాలి. మీరు ఏం చేస్తారు ఆ టైంకి? ఆఫీసులో పనిచేయాలి, కానీ ఇంట్లో పనిచేయం కదా. ఇక్కడ కూడా సమయదానం ఇచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి, కానీ ఒక్కొక్కసారి ఆఫీసులో టూర్ పంపిస్తూ ఉంటారు కదా ఇంకో ఊరికి అక్కడికి. అప్పుడు ఆఫీస్కి రమ్మంటారా, అక్కడ పనిచేయమంటారా? అంచేత అది ఇక్కడ మీరు నిర్ణయించుకోవాలి, ఇక్కడ నిర్ణయించుకోవాలి, ఈ హాల్లో నిర్ణయించుకోవాలి. అది రేపే జరిగిపోవాలి. నాకు ఆ స్పీడ్ ఉన్నవాళ్ళు కావాలి. తర్వాత వస్తారు, నాకు తెలుసు చాలామంది వస్తారు. దేశ విదేశాల్లో అయితే నా ప్రాణాలు తీస్తున్నారు వాళ్ళు. నాకేమో ఓపిక లేదంటున్నాను, వాళ్ళు రమ్మంటున్నారు. అంచేత మళ్ళీ నేను న్యూజిలాండ్ వెళ్లాల్సి వస్తుందేమో. వాళ్ళు మాత్రం కన్ఫర్మ్ చేశారు మీరు రావాల్సిందే న్యూజిలాండ్ అని. నేమో నా ఓపిక ఎలా ఉంటుందో అంటున్నాను. కానీ మీరు ఓపిక ఇవ్వగలరా? ఇక్కడ పని జరుగుతూ ఉంటే నాకు ఇక్కడ పని ఉందండి అనొచ్చు. ఇక్కడ అవడూ లేకపోతే అక్కడ మేము ఉన్నాను రండి చెప్పండి అంటున్నారు వాళ్ళు. అంచేత మీ ఇష్టం, ఇక్కడ చెప్పించుకుంటారు, వాళ్ళతో చెప్పించుకుంటారు. అంచేత ఇక్కడ ఏ విధమైనటువంటి కండిషన్ నేను విందల్చుకోలేదు. నేను అడిగింది ఏంటి, ఇక్కడ ఆశ్రమానికి వచ్చి ఎప్పుడు పనిచేస్తారు అంతేనా అడిగాను. ఇవాళ చేయండి, రేపే చేయండి అని అంటాను లేదు కదా. కానీ నా సలహా, నాకు ఇక్కడ పరిచయస్తులు చాలామంది ఉన్నారు, మీరు ఇక్కడికి వచ్చి ఉండిపోండి, ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళండి, ఇక్కడి నుంచి మీ పనులు ఏమైనా ఉంటే చేసుకోండి. ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంట్లో అబ్బాయి ఉన్నాడు అని. మరి ఆఫీస్ మీద ఎప్పటికైనా పంపిస్తే అబ్బాయిని వదిలే వెళ్తారు. అప్పుడే పుట్టిన పిల్లని వదిలి బ్యాంకులో పనిచేసే ఆడవాళ్ళు నాకు చాలామంది తెలుసు. అంచేత ఇమ్మీడియట్గా నేను మిమ్మల్ని కోరేది, ఇక్కడ ఓడరేవులో ఎవరు ఎప్పుడు పెర్మనెంట్గా ఉండిపోయేవాళ్ళు నాకు చాలా ఇష్టం, న్యాచురల్లీ. కానీ అది కుదరదు. ఇంకేంటే నేనే ఉండలేను, ఏదైనా అంటే నువ్వు ఉండి చూపించంటారు నన్ను. అంచేత అంశదానము, సమయదానము ఎవరు ఎప్పుడు ఇస్తారు నిర్ణయించుకున్నాక మీరిచ్చే సమయదానం ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ నిర్ణయింపబడుతుంది. ఎందుకంటే మీకు ఇంకా తెలియటం లేదు ఏం చేస్తే మంచిదో. ఫాస్ట్గా మూవ్ అవ్వాలి కదా. చేత మీరు యజ్ఞాలు చేయించండి, సంస్కారాలు చేయించండి, కానీ ఓ పద్ధతిగా. దానికి ఓ పద్ధతి అంటే ఏంటి, ఎంతమంది చేయించాం, ఎలా వచ్చింది, ఎంతమంది వచ్చారు, సంస్కారాలు, ఇదంతా దేనికిది? సమాజ నిర్మాణం. ఓ న్యూ సొసైటీ డెవలప్ అవుతుంది. మీరిచ్చే ట్యాక్సే, మీరిచ్చే అంశదానంతోనే ఖర్చులన్నీ నడుస్తాయి. ఏముంది, ఓ 1000 మంది 10 రూపాయలు ఇస్తే నెలకి, మనకు తెలుసున్న వాళ్ళల్లో 1000 మందిని 10 రూపాయలు అడగలేరా మీరు? నిజంగా చెప్పండి. 1000 మందిని అడగలం కదా, అంటే ఎంత అవుతుంది? అంతకంటే అవుతుందా ఖర్చు? ఇంచేత ఇక్కడ మీ ప్రేమ అంటే మేము ఇక్కడ ఉండలేం కదా. అంశదానం, అంశదానం ఇచ్చేవాళ్ళు అంశదానం ఇవ్వండి. అర్థమైందా? డబ్బులు ఇచ్చేవాళ్ళు వేరుగా ఉంటారు, వాళ్ళ పేర్లు నోట్ చేసుకోండి, వాళ్ళ కృతజ్ఞతలు చూపించండి. చేత ఈ ఆశ్రమానికి రఫ్గా 15,000 అని ఒక అంచనా ఉంటుంది ఈ ఆశ్రమానికైనా. అంచేత ఆ 15,000 మన వాళ్లే ఇవ్వాలి. 15,000 మంది ఒక్కొక్క రూపాయి ఇస్తే నేను ఎక్కువ సంతోషిస్తాను. నెలకి నెలకి ఒక్కొక్క రూపాయి ఇవ్వగలిగే 15 మంది, 15,000 మంది కలిస్తే ప్రతి నెల మీకు 15,000 ఇస్తుంది. అర్థమైంది కదా? అంచేత నేను 10 రూపాయి ఇస్తామండి అనకండి. మీరు గురువు గారికి ఇస్తున్నారు, మీరు ఏమిస్తున్నారో అది అక్కడ రికార్డు అవుతుంది. గురువుగారికి తెలుసు నువ్వు ఎంత ఇవ్వగలవో, ఎంత ఇస్తున్నావో. ఈ 2 సంవత్సరాలలో రాబోయేటటువంటి అనేక మార్పులకి ఈ సమాజ నిర్మాణంలో అంశదానం చాలా ముఖ్యం. అంచేత ఈ ఆశ్రమానికి మనం ఏం చేయగలం? అలాగా ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళకి దగ్గరగా ఆశ్రమాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటారు, వాళ్ళకి దగ్గర ఆశ్రమం కాకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి ఆశ్రమానికి చేసుకుంటారు. కానీ ప్రణాళిక ఇదే, సంజీవిని విద్య ఇది ఆచరిస్తేనే ఈ పుస్తకం చదివినట్టు. లేకపోతే ఎందుకు ఈ పుస్తకం చదవడం? అంచేత అంశదానము, సమయదానము చాలా క్లియర్గా ఉండాలి. మొదటిది అర్థమైపోయింది కదా, ఓంకారము, గురునామము, 108 సార్లు గాయత్రి మంత్రం. అంతకంటే ఎక్కువ దయ ఉంచి చెయ్యవద్దు. ఎవరికి? ఈ పనులు చేసేవాళ్ళకి. ఇంకో పని పాట లేకుండా ఉంటే ఇంకో రథం పని చేయటం మొదలు గాయత్రి చేసుకోవటం మంచిది. కానీ గురువు గారు పని చేయటానికి మీరు జపం చేస్తూ కూర్చుంటే పనులు జరగవు. ఇంచేత లేవగానే స్నానం చేశారు, 108 సార్లు గాయత్రి మంత్రం చేసుకుంటారు. యజ్ఞం ఇంకా చెప్పలేదు, తర్వాత పాయింట్లో వస్తుంది, అది ఉంది. ఇంచేత యజ్ఞం ఏం మానేయమంటలే, నేను హెడ్డింగ్స్ ప్రకారం వెళ్తున్నాను. నేను సమాజ నిర్మాణము, దానికి సంబంధించిన పద్ధతుల నవనిర్ధారణము, అర్థవ్యవస్థ. అర్థవ్యవస్థ అంటే డబ్బు ఎలా ఉపయోగించుకుంటున్నారు మీరు. ఓ 15,000 రూపాయలు నెలకు వస్తున్నాయి, దేనికి ఇవ్వాలి, ఏ పని చేస్తాం? యజ్ఞానికి వెళ్ళే వాళ్ళకి టీఏడీఏలు ఇస్తారా, లేకపోతే ఆశ్రమంలో ఏదైనా ఒక కొత్త గుడిసె కానీ అది కానీ వేసుకుంటారా? ఆ వ్యవస్థ తెలియాలి కదా. అంచేత 3వ పాయింట్ ఏంటి, అంశదానము సమయదానము ఇచ్చావు, అది ఒక వ్యవస్థగా ఉండాలి. దాని తర్వాత బ్రతుకు తెరువు ఎలా సబబుగా పొందవచ్చు, ఇది స్పెషల్ కోర్సులు ఉన్నాయి. ఆ కోర్స్ చేసిన వాళ్ళు పల్లెటూళ్ళల్లో ఉన్నా కూడా వాడు వాడి కుటుంబ జీవితం కడుపు నిండా తినగలరు. టీవీలు కొంటారా, కార్లు కొంటారా అని నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ దాన్ని ఏమంటారు, ఏం ఇండస్ట్రీస్ అంటారు వాటి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అందులో ముఖ్యంగా ఆవు పేడ, ఆవు మూత్రము, గోమూత్రము, గోమయము అంటాం దాన్ని, దానితో 5గురున్న కుటుంబము ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలో కూడా కడుపు నిండా తినగలరు, బట్టలు వేసుకోగలరు. ఆ గ్యారంటీ ఉంటుంది. ఆ కోర్సు 5 పల్లెటూళ్ళ వాళ్ళని అడిగాం మనం, మరి వాళ్ళు ఇంకా సెలెక్ట్ నాకు తెలియదు, ఇంకా మొన్న చెప్పాను నేను. అంచేత వాళ్ళు అక్కడి నుంచి దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం వాళ్ళు ఇక్కడికి వచ్చి మీకు ట్రైనింగ్ ఇస్తారు, మీరేం వెళ్ళక్కర్లే అక్కడికి, ఇక్కడికే అక్కర్లే. మీరు పల్లెటూళ్ళలో 20-30 మంది ఉండి కుటుంబాలు, ఇది మేము నేర్చుకుంటాము, మేము ఆచరిస్తాము అని గ్యారంటీ ఇస్తే ముంచంటే చెప్పింది చేసి మీరు లాభం పొందాలి కదా. విని వెళ్ళిపోతే ఏం లాభం? అంచేత అక్కడ బ్రతుకు తెరువు ఎలా సబబుగా పొందవచ్చు అనే కోర్సులు ఉన్నాయి. దాని తర్వాత మనిషి యొక్క ఆలోచనలో, ప్రవర్తనలో, వ్యవహారంలో సౌమ్యత ఎలా పెంచుకోవాలి, దీనికి ఒక పెద్ద క్లాస్ తీసుకోవాలి. అది 2-3 నెలల క్లాస్ ఉంటుంది. ఇంచంటే సౌమ్యత అంటే ఏంటో తెలియదు ఆవిడికి, వ్యవహారం అంటే ఏంటో తెలియదు. ఏనాడు వ్యక్తుల జీవితంలో అసలు బుర్రలు పనిచేయటం మానేశాయి, ఆలోచనలు పనిచేయటం మానేశాయి. ఎప్పుడూ నాకు కష్టం ఎందుకు వచ్చింది అంటే పక్కవాడి వల్ల వచ్చింది, లేకపోతే నా పిల్లల వల్ల వచ్చింది, లేకపోతే మా ఆఫీసర్ వల్ల వచ్చింది. ఇదే కారణాలు తప్ప మీరు అసలు ఆలోచించుకోవటం నేర్చుకోవాలి. మీకు ఏ సమస్య వచ్చినా కేవలం మీ ఆలోచనలలో తప్పుదనం వల్ల. ఆలోచనలు కరెక్ట్గా ఉంటే కష్టం కూడా హ్యాపీగా ఉంటుంది. అడుక్కునేవాడికి ఆ రోజు తిండి దొరకలేదు, అడుక్కునేవాడికి ఆ రోజు తిండి దొరకలేదు, ఏడుస్తాడా ఆనందిస్తాడా? ఇవాళ తిండి కూడా దొరకలేదని ఏడుస్తాడా? మరి ఏకాదశి అనుకుని ఉపవాసం చేస్తాడు అక్కడ, ఆనందిస్తాడా వాడు, బాధపడతాడా? ఉన్నా తిండు. ఏంటి తేడా రెండిట్లో? వాడికి తినటానికి లేదు, ఎలా కేక్ చేస్తాడు, కానీ తినటానికి ఉన్నా నువ్వే తిండి మానేస్తావు, ఎప్పుడూ ఆనందిస్తావు. అదే అక్కడ చెప్తున్నది మనిషి యొక్క అంటే మరి మాకు తిండి లేకపోయినా అలా అనుకోవాలా? అలా అనుకోమని చెప్పటాన్ని అందుకే ఒక ఉదాహరణ చెప్పాను. ఒకే పరిస్థితిలో ఒకడు ఏడవచ్చు, ఒకడు ఆనందించవచ్చు, కేవలం ఆలోచనలో మారిపోయేది. ఆ ఆలోచనలో మార్పుతో మీ జీవితాలు ఎలా మారుతాయని చెప్పటానికి స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి. దియా వాళ్ళకైతే స్పెషల్ క్లాసెస్ చాలా తొందరగానే మొదలెట్టేస్తారు వాళ్ళు. ఇంకేంటి యూత్కి అది కావాలి కనుక. అంటే హౌ టు ఫేస్ ఏ ప్రాబ్లం, ఒక సమస్యను ఎలాగా నువ్వు ఎదుర్కోవాలి, ఎలా నివారించుకోవాలి అని చెప్పబడుతుంది అందులో. ఈనాటి కుటుంబ నిర్మాణ కార్యక్రమంలో ఎలాంటి పరివర్తన చేయాలి, సరే అవంతా ఇంకా వేరే క్లాసెస్ ఉన్నాయి. ఇంచంటే అసలు కుటుంబాలే లేవు ఇప్పుడు. ఇంచంటే నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తాయి, మాస్టారు మేము అమెరికాలో ఉన్నాము, మా అమ్మ నాన్నని నువ్వు చూసుకో. నేననుకుంటా మీ అమ్మ నాన్నని చూసుకునే కర్మ నాకేంటిరా అని. మీకు అర్థమవుతుందా ఎంత ఫుల్ ఇష్యూ అది? మీకు అమ్మ నాన్న మీద ప్రేమ ఉంటే నువ్వేం చేయాలి? ఇండియాలో ఉండు. మాస్టర్ ఫోన్ చేసి మూర్ఖత్వం అర్థమవుతుంది, ఆలోచనలు తప్పు ఎక్కడ జరుగుతుందో అదంతా సవరించాలి. అంచేత అది మిల్లిమిల్లిగా చెప్పబడుతుంది. అది శారీరక మానసిక రోగాలకు ఖచ్చితమైన నివారణ ఎలా పొందాలి, దానికి డైరెక్ట్గా ప్రాక్టికల్గా బాబా రామ్దేవ్ మహారాజే పెద్ద ఉదాహరణ. అనేక రోగాలు ఆయన శారీరక మానసిక రోగాలు తగ్గిస్తున్నాడు అని మీకు తెలిసిందే కదా. తెలిసి కూడా నీలో ఎంతమంది యోగాసనాలు రెగ్యులర్గా వేస్తున్నారు, చేతులు ఎత్తండి. నా వెనకాతల కూర్చుంటే ఏం తెలుస్తుంది? ఎంతమంది రెగ్యులర్గా ఎప్పుడు మానలేదు. మరి మీకేమర్థమైంది? అర్థమవుతున్న మూర్ఖత్వం. అందుకని కోంపడుతున్నాను నేను, చేయని వాళ్లతో ఇంకా నాకు నెక్స్ట్ క్లాసులు ఉండవు. ఈ క్లాసులో నేను చెప్పిన మీరు ఆచరిస్తేనే నెక్స్ట్ క్లాస్. వింటే ఏం లాభం? యోగాసనాలతో మీరు బాగుపడతారు. 12,000-16,000 రూపాయలు ఇచ్చి నేర్చుకుంటున్నారు రామ్దేవ్ బాబా దగ్గర, మీకు డైరెక్ట్గా ఫ్రీగా టీవీలో వస్తుంది అనుకుంటా. ఏదో ఛానల్లో, ఏ ఛానల్లో ఏదో ఉంది, తెలుగులోనే వస్తుంది అది. ఆస్థ అదే ఎక్కడో ఉంది కదా. మరి అది మీరు ఆచరించకపోతే మీ మూర్ఖత్వం అర్థమవుతుందని ఇందుకు కోంపడుతున్నాను నేను. నాకు ఆరోగ్యం కావాలంటారు, అది కావాలంటారు, కానీ మీరు అది చేయదు. అది చేయని నా దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటే నేనేం చేస్తా? జరిగితే జరగచ్చు, జరగకపోతే జరగకపోవచ్చు, అది వేరే విషయం. అది మీ నమ్మకాలు బట్టి ఉంటుంది, నా సామర్థ్యం మధ్య ఉండదు అది. కానీ మూర్ఖత్వం కదా. అంటే దండం పెట్టేస్తే వచ్చేస్తుంది అనుకుంటే అసలు ఈ చదువులు అవి ఎందుకు, ఇంకా ఈ డాక్టర్లు ఎందుకు? అందరినీ చదివించటం మానేయండి, అందరూ దండం పెట్టుకుంటూ కూర్చుంటారు. అంచేత ఈ శారీరక మానసిక రోగాలకు ఖచ్చితమైన నివారణ ఎలా పొందాలి? ఆసనాల వల్ల. దాని మీద పెద్ద సైన్స్ ఉంది. అసలు జస్ట్ టచ్ చేస్తే మీ శరీరంలో కిందటి జన్మలో ఉన్నటువంటి మీ ఆరోగ్యకర పరిస్థితులు తీసుకురావచ్చు. కానీ టచ్ చేసేవాడికి ముందు మీ కిందటి జన్మ తెలియాలి, ఎక్కడ టచ్ చేయాలో తెలియాలి వాడికి. అదంతా నేను ఈ క్లాస్లో ఏం చెప్తాను నేను. అంచేత దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి దాని మీద. కానీ అదంతా ఎప్పుడు అంటే ముందు మీరు రోజు ఆసనాలు వేసుకుంటూ మీ శరీరాన్ని లొంగ తీసుకుంటే. యూత్కి చెప్తున్నాను సీరియస్గా, వింటున్నారా? ఆసనాలు మొదలెట్టాలి. దాని తర్వాత అవాంఛనీయతను ఎలా ఎదుర్కోవాలి, ఇది ఒక కొంచెం పెద్ద ప్రాబ్లం అది. అది గురువు గారికి ప్రస్తుతం అప్పచెప్పేద్దాం, ఎలా అవాంఛనీయతను ఒప్పుకోవాలో. ఇప్పటికంటే సుఖప్రదమైన సరళమైన పరిస్థితుల నిర్ధారణ ఎలా చేయాలి. ఇక్కడ సుఖప్రదమైన సరళమైన పరిస్థితులు అంటే ఒక కారు ఉంటే, ఓ ఏసీ ఉంటే సుఖం అనుకుంటారు. కానీ బాబా రామ్దేవ్ మహారాజ్ ఏం చెప్తాడు అంటే, మీరు గ్రైండర్ కొంటారు, కొన్నాక మీరేం ఆసనం వేస్తారో తెలుసా? చెక్కి పీసిన ఆసనం ఉంది ఒకటి, ఇలా ముందు కొంగి ఇలా తిరగండి అని చెప్తాడు ఆయన. అంటే గ్రైండర్ కొన్నావు బాగానే ఉంది, దాని బదులు ఇప్పుడు నువ్వేం చేయాల్సి వస్తుంది? ఆ ఆసనాలు వేయాల్సి వస్తుంది. అంచేత తెలివైన వాళ్ళు అంటే, ఇప్పుడు మీరు గ్రైండర్ వాడొద్దని నేను చెప్పటం లే, చాలా పద్ధతులు ఉన్నాయి, ఉన్నది వదులుకోమని నేను చెప్పటం లే, కానీ ఎలా మీరు కరెక్ట్ చేసుకోవాలి, ఏమి చేయాలి అన్నది మీరు నేర్చుకోండి. సరళమైన పద్ధతిలో సద్భావన సహకార క్షేత్రాలు ఎలా పెంపొందించాలి, ఈ ఆశ్రమాలే పెద్ద ఉదాహరణ. అనేక వాళ్ళం, అనేక మానసిక స్థితి ఉన్నవాళ్ళం, అనేక కుటుంబ పరిస్థితులు ఉన్నవాళ్ళం అందరం కూడా ఏ భావంతో ఇక్కడ కలిసాం? నేను కొంచెం కోపడినా మీరేం కోపం తెచ్చుకోవటం లేదు కదా, తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదుగా, ష్యూర్. మరి అదే సద్భావన అంటే. సద్భావన అంటే దానికి వేరే పేరు పెట్టాలా? ఎవడైనా ఒకరు కోపడితే మీరు ఆలోచించటం లేదు, మీరు కరెక్ట్గా చేయటం లేదు అంటే మీరు ఒప్పుకుంటున్నారు కదా. ఇంచేత సద్భావన నేను చెప్పింది మీరు వింటున్నది ఎందుకు అంటే మాస్టర్ చెప్తున్నది మన మంచికే చెప్తున్నారు, ఇది మనం ఆచరిద్దాం అనే భావన, అది సద్భావన. అంతేత అలాంటి క్షేత్రాలు మనం వెతుక్కోవాలో ఉందా? ఎక్కడుంది? మన ప్రతి ఆశ్రమాలు అలాంటివే. వీటిని ఇంకా విస్తరింపజేయాలి మెల్లిమెల్లిగా వీళ్ళ కార్యక్రమాలు. తత్వదర్శన క్షేత్రంలో మార్పుని ప్రబోధించే విశ్వాసమును ఎలా అంతం చేయాలి? ఇక్కడ పెద్ద గందరగోళం ఎక్కడవుతోంది అంటే, ఇక్కడ నేను అనేక మంది ఆస్థా ఛానల్లో అక్కడ అనేక మంది సోకాల్డ్ మహాత్మాస్ ఇచ్చే లెక్చర్ వింటాను నేను. వాళ్ళ మహాత్ములన్నీ నేను మహాత్ములు అంటున్నాము, అది ఎందుకు మీ జీవితానికి ఉపయోగపడదు? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీ జీవితానికి ఇవాళ ఒకళ్ళిద్దరు మంచివాళ్ళు ఉన్నారు, వదిలేయండి, లేకుండా ఎందుకుంటారు? కానీ మెజారిటీ చెప్పేది ఏంటి? మీరు ముక్తి పొందాలి, మీ బాధ్యతలను వదిలేసుకోండి. అసలు ఎందుకు? తిండి తింటం మానేయండి. ఇంకాస్త వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఎలాగో మీరు డబ్బు మిగుల్చుకుంటారు కదా, ఆ డబ్బు మాకు ఇచ్చేయండి అని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. అంచేత ఇది తత్వదర్శనం కాదు, ఇది కాదు మీరు వినవలసిన లెక్చర్స్. అందుకనే దీన్ని టేప్ చేయమని చెప్తున్నాను నేను, ఓపెన్గానే చెప్తున్నాను నేను. అంచేత మీ జీవితం ఇవాళ వింటే ఇన్ని మార్పులు మీ జీవితంలో రావాలి. ఓంకారం ఎలా చేయాలో చెప్పాను నేను. ఓ ఆ తేడా రావాలి, నోరు విప్పినా ఓ కడుపు లోపలికి వెళ్ళాలి, అది పైకెక్కుతున్న ఫీలింగ్ రావాలి మూడు సార్లలో. దాని తర్వాత గాయత్రి మంత్రం ఎందుకు మీకు ఉపయోగపడుతుంది వ్యక్తిత్వ పరిష్కారానికి, దానికి ఇందులోనే ఓ పుస్తకం ఉంది, 20 పుస్తకాల్లోనే 19 అనుకుంటా, ఆదిశక్తి గాయత్రి 14 పుస్తకాల్లో ఉంది అది. అంచేత కొత్తవేం చెప్పటం లే, ఏం చెప్పినా 20 పుస్తకాల్లోనే ఉంటుంది అంతా మ్యాజిక్లంతా. కానీ ఆచరిస్తే తర్వాత ఏం చెప్పాను, ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. తర్వాత ఏం చెప్పాను, సమయదానము అంశదానము ఖచ్చితంగా. ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళాలి, మీకు దగ్గరగా ఉన్న క్షేత్రానికి ఖచ్చితంగా ప్రతి నెల వెళ్లాల్సిందే, అది మీ బాధ్యత. అది ట్యాక్స్ కట్టకపోతే ఏమవుతుంది మీకు కదా? గురువు గారు పెనాల్టీ వేయరు, కానీ ప్రకృతి పెనాల్టీ వేస్తుంది. తప్పు చేస్తున్నారు మీరు. పరమ గురుదేవులు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఆయన పునాది వేసి మీరు చేయండి అని చెప్తే దానికి తగినట్టు మీరు సమయదానము అంశదానము ఇవ్వకపోతే ప్రకృతి తీర్చుకుంటుంది కక్ష. ప్రకృతి చాలా కోపంలో ఉంది ఇప్పుడు, మీకు అర్థం అవటం లేదు ప్రకృతి కోపము. అందువల్ల నేను ఇంత వార్నింగ్ ఇస్తున్నాను. అంచేత మీరు సమయదానం నిర్ణయించుకోండి, అంశదానం నిర్ణయించుకోండి. అక్కడ నేను చేసిన తప్పు చేయకండి. నేను చేశాను ఆ తప్పు, అందుకే నేను ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను ఆ తప్పు. ఓ చోట నేను 3 రోజుల పాటు ఒక యోగ సాధనకి వెళ్ళాను నేను, తెనాల దగ్గరే, ఆ ఊరి పేరు నాకు గుర్తు రావటం లేదు. చిన్నజయస్వామి వాళ్ళ తాతగారు అక్కడే వెళ్ళాను నేను. 3 రోజుల పాటు సాధన చేసుకున్నాక మెట్లు దిగుతున్నాను, సరే 116 రూపాయలు ఇద్దాం అనుకున్నాను నేను. 3 రోజులు ఉన్నాను కదా అక్కడ, కానీ కిందకి దిగి వచ్చేసరికి 5 రూపాయలు ఇచ్చాను. 116 రూపాయలు మెట్లు దిగుతున్నప్పుడు అనుకుంటే ఇవ్వగలిగే స్థితిలో ఉన్నానా, ఇవ్వలేని స్థితిలో అనుకుని ఉంటానా? అప్పుడుంది నా దగ్గర ఇవ్వటానికి, లేకపోతే ఎందుకు అనుకుంటాను ఇవ్వాలని. కానీ ఎంత ఇచ్చాను నేను? 5 రూపాయలు ఇచ్చాను. చాలామంది ఆ తప్పులు చేస్తారు ఇక్కడ సమయదానము అంశదానంలో. మీరు ఇవ్వగలిగినంత, కానీ ఇవ్వగలిగినంత తక్కువలో తక్కువ కాదు, ఎక్కువలో ఎక్కువ, కానీ ఇవ్వగలిగినంత. అది మళ్ళా మీ కుటుంబానికి కానీ, మీ చాలా కార్యక్రమాలు కదా, ఫీజులు కట్టాలి పిల్లలకి, వాళ్ళకి డ్రెస్సులు కొనాలి, ఏవేవో ఉంటాయి కదా, అవంతా చూసుకుంటూ ఎంత ఎక్కువ ఇవ్వగలము అన్నది ఆలోచించుకుని నిర్ణయించుకోవాలి. ఇది ఇమీడియట్గా జరగాలి, ఈ క్లాస్ అయిపోగానే కాదు, మీరు ఇప్పుడే వేసేసుకోవచ్చు అంకెలు అవి. ఇంకేం కొత్త ఏంటి, మొదటిసారి వింటున్నారా ఏంటి. కానీ ఒక చిన్న మార్పు తీసుకొచ్చాను, దగ్గరగా ఉన్నవాళ్ళు దగ్గరగా ఉన్న ఆశ్రమానికి ఇవ్వండి, అప్పుడు అర్థ వ్యవస్థ కరెక్ట్గా ఉంటుంది. ఇందాక చెప్పాను అర్థ వ్యవస్థ, వచ్చిన అంశదానాన్ని ఎలా వాడుకోవాలి, దేనికి వాడుకోవాలి, నేను అందరూ కలిసి కూర్చుని నిర్ణయించుకోండి. అర్థమైంది కదా. తర్వాత ఏం చెప్పాను నేను, అంశదానం సమయదానం తర్వాత సమయదానంలో ఇంకోటి చెప్పాను, ఆశ్రమంలో ఉండబలుకోగేటట్టు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లలో ఉండకండి, ఇంత అవకాశం మళ్ళీ మీకు రాదు. ఉండగలిగితే, రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఉండిపోయి వెళ్ళిపోగలిగితే ఓకే, అసలు ఉండిపోగలం ఎక్కడే అంటే ఉండిపోండి. ఈ అవకాశం నోరు తెరిచి గురువులు ఎప్పుడు ఇంతవరకు అడగలే ప్రపంచంలో, మళ్ళీ అడగరు కూడా. ఈ రెండు మూడేళ్లే ఈ అవసరం ఉంది. ఒకసారి అది ప్రపంచానికి అర్థమయ్యి అది విజృంభించడం మొదలెట్టాక మనం అందరం కొట్టుకుపోతాం. అసలు మేము వస్తామంటే నువ్వేం చేయగలవు అని అడుగుతారు వాళ్ళు, రివర్స్లో అడుగుతారు. అప్పుడు ఇప్పుడైతే మిమ్మల్ని రమ్మని కదా అడుగుతున్నారు, అప్పుడు ఆశ్రమం పటిష్టమైపోయి అది ప్రపంచ విఖ్యాతి పొందాక మేము వస్తామంటే మీ బంధువులం కదా, మేము తెలిసినా అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు, సంస్థ సంస్థే అవుతుంది. అంతేత తెలివైన వాళ్ళందరికీ కూడా, ఇక్కడికి వాళ్ళకి కాదు, ప్రతి వాళ్ళకి ఎవరు ఎక్కడ ఉంటారో అక్కడ సాధ్యమైనంత వరకు మీ టైం ఆశ్రమంలో గడపండి. సాధ్యమైనంత వరకు అంటే ఆఫీస్కి వెళ్ళినట్టు, ఆఫీస్ టైం ఆఫీస్లో పనిచేస్తున్నారు అనుకోండి, ఆఫీస్ అయిపోయాక ఓ రెండు గంటలు ఆశ్రమానికి వచ్చి వెళ్ళండి. ఇది మళ్ళీ నన్ను వ్యక్తిగతంగా అడగండి, నన్ను ఏం చెప్పి ఎవ్వరికి నేను వ్యక్తిగతంగా చెప్పే స్థితిలో లేను, అందరికీ ఆర్డర్స్ ఇస్తున్నాను. చేయగలిగితే ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు, చేయలేకపోతే తర్వాత మీ ఏడుపుని మీరే భరించలేరు. అది కూడా నేను ముందే చెప్తున్నాను, అప్పుడు మీకు చెప్పలేదండి ఈ మాట. చాలా ఏడుస్తారు తర్వాత అది ఊపులోకి వచ్చాక పైకి లేచాక, నేనుండుంటే అప్పుడు అనుకున్నానండి అనుకో. అంచేత సమయదానము అంశదానము దానికి సంబంధించినంతా చెప్పుకుంటూ శారీరక మానసిక రోగాలకు ఖచ్చితమైన నివారణ ఎలా పొందాలి, మరి ఆసనాలు రెగ్యులర్గా వేయాలి. రెగ్యులర్గా వేస్తాం, వేస్తే తప్ప టీ కాఫీ తాగను, చేతులెత్తండి. గుర్తుంచుకోండి, ఎప్పుడు లేచినా, మూడున్నరకు లేచానా నాలుగున్నరకు లేచానా అని ఏం కాదు. ఇప్పుడున్న నా ఆరోగ్య పరిస్థితుల్లో ఒకసారి మధ్యాహ్నం 1:30 లేస్తాను నేను, అప్పుడు వేసుకుంటా ఆరోగ్య పరిస్థితి. అంచేత మీరు లేవకండి, మాస్టారే చెప్పారండి 1:30 లేస్తున్నారు అని. నా పరిస్థితి వేరు, ఆరోగ్య పరిస్థితి. అంచేత మీరు ఎప్పుడు లేస్తే అప్పుడు మొహం కడిగేసుకుని సాధ్యమవుతే వేడి నీళ్లు తాగి, లేకపోతే మామూలు నీళ్లు, ఎంత అరగ్లాసా పావు గ్లాసా ఒక చెంచా తెలుసు కదా. మరి ఎవరు ఆచరిస్తున్నారు ఇది, నువ్వు ఆలోచ. ఇంకా చూస్తున్నారా ఎలా ఉందో పరిస్థితి, తెలుసు ఆచరించో, నీకు ఫలితం ఏమిస్తుంది. అర్థమైందా. అంచేత నేను ఇన్సిస్ట్ చేస్తున్నా, ఆశ్రమాల్లో కొరడా పట్టుకుని మరీ చేయిస్తా నేను, వినేవాళ్ళు వినకపోతే నేను మాత్రం ఏం చేయగలను, అవును మాత్రం ఏం చేయగలను. యూత్ ముఖ్యంగా ఇంట్లో ఖచ్చితంగా ఎన్ని లీటర్ నీళ్లు తాగుతున్నారో కూడా నాకు చెప్పాల్సి వస్తుంది. అది వాళ్ళకి దియా కంపెనీ ఉంది కనుక వాళ్ళు ఇప్పుడు బతికిపోయారు వాళ్ళు, వాళ్ళని నేను ఇన్సిస్ట్ చేయటం లేదు. కానీ వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఆలోచన స్టార్ట్ చేసిస్తారు. ఖచ్చితంగా శారీరక మానసిక రోగాలకు ఆసనాలు గ్యారంటీగా క్యూర్ చేస్తాయి, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు. కానీ రెగ్యులర్గా వేయాలి, ఏదైనా రెగ్యులర్గా ఉండాలి. స్నానం ఎంత రెగ్యులర్గా చేస్తారు అంత రెగ్యులర్గా ఆసనాలు చేయాలి. ఏ రోజైతే మీరు స్నానం చేయకూడదనుకుంటారో ఆ రోజు ఆసనాలు మానేయండి, నాకు అభ్యంతరం అందనమాట. అది ఇది ఉంది, ఆ ఎగ్జంప్షన్ ఇస్తాను నేను. స్నానం చేయరు సరేనండి, ఆ రోజు ఆసనాలు కూడా వేసుకోకండి. తత్వదర్శన క్షేత్రంలో మార్పు గురించి చెప్తున్నాను కదా, గురువులతో జాగ్రత్తగా ఉండండి. మీరు వింటున్నటువంటి లెక్చర్స్ మీ వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడకపోతే దయచేసి వినవద్దు, ఎందుకో అవి పనికిరావు, టైం వేస్ట్ అవి. భాగవతం గురించి వింటారు, రామాయణం గురించి వింటారు, నాలుగు తీసుకుని ఏం చేస్తావు భాగవతం రామాయణం విని, ఏం మార్పు వచ్చిందో నీ జీవితాల్లో ఇంతవరకు. కొన్ని వేల మంది కొన్ని లక్షలాది మంది వింటున్నారు రామాయణం గురించి భాగవతం గురించి, వినలేదా? ఏమయ్యారు వాళ్ళు, ఎక్కడున్నారు వాళ్ళు? వద్దు అలాంటివి, ఇలాంటివి వినండి, ఇలాంటి ఆశ్రమాలకి మీ చేయూతి ఇవ్వండి. ఉపయోగపడాలా, ఏ లెక్చర్ విన్నా మీకు ఉపయోగపడాలి. ఇవాళ ఇంకా నేను పుస్తకం పూర్తి చేయలేదు, మీకు ప్రాక్టికల్స్గా వస్తుంది. సంజీవిని విద్య అంటే ఇదే, ఆయన చెప్పిన హెడ్డింగ్సే చెప్తున్నాను. రాజతంత్రము మరియు ధర్మతంత్రముల సమర్థవంతమైన శక్తులు నూతన యుగానికి అనుకూలంగా ఎలా మలవాలి అనేది గురువు గారు చూసుకుంటారు. రాజతంత్రం అంటే పాలిటిక్స్, ధర్మతంత్రం అంటే టీచర్స్. అంచేత ఈ టీచింగ్ ఎబిలిటీ పెరుగుతున్నటువంటి వాళ్ళు వస్తున్న కొద్దీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా గురువు గారు వాళ్ళని ఎలా పాలిటిక్స్లో చేస్తారు అన్నది, అది గురువు గారి బాధ్యత. అది ఈ 12 అర్థమయ్యాయి కదా. ఈ 12 ఈ పుస్తకంలో ఇవ్వబడ్డాయి. ఈ 12కి నేను హెడ్డింగ్స్ కూడా చెప్పేశాను మీరేమేమి చేయాలో. అర్థమవుతుంది కదా. కానీ ఇది ఆచరణలో రావాలి, వింటే ఏం లాభం లేదు. అంచేత ఖచ్చితంగా మీరు చేయవలసింది సమయదానము అంశదానము నిర్ణయించుకోండి, ఆసనాలు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయటం మొదలెట్టేయండి. అది ఇమీడియట్గా జరగవలసింది. ఇంకా చాలమ్మా, ఇంకా పైకెత్తు. నేను నా బుక్ ఏది ఆ లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఎంతో కాలము పట్టే భవన నిర్మాణం కంటే ఈనాటి అవసరముల కొరకు మన చేతులతో మన సాధనములతో ఒక చిన్న గుడిసె నిర్మించుకోవటం మంచిది. ఇది చిన్న గుడిసె అంతే, ఇదేదో పెద్దదే గురువు. అర్థమైందా? మనం చాలా ప్రయత్నాలు చేసుకున్నాం, పద్ధతుల్లో చేసుకోవటం లేదు కనుక ఇలా ఉంది. ఇది ఇవాళ నుంచి కరెక్ట్ లైన్లో పడాలి. పేజ్ నెంబర్ 5 అండర్లైన్ పారాగ్రాఫ్ చూడండి. కానీ తర్వాత మీరు మెల్లిగా ఈ పుస్తకాన్ని మళ్ళీ చదువుకోండి. నేను చెప్పింది, నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను, ఏం చేయాలో చెప్పేస్తున్నాను. ఇక్కడ అండర్లైన్ చేసి ఉంది చూడండి, అన్ని భాషలలో స్థానీయ మనస్థితి మరియు పరిస్థితి బట్టి సాహిత్య సృజన జరగాలి. అంటే మిమ్మల్ని పుస్తకాలు రాయమంటారని ఆయన, ఆయన రాసిన పుస్తకాలలో అక్కడున్న దేశకాల పరిస్థితి, ఇక్కడికి ఏ పుస్తకం ఉంటే బాగుంటుంది అది మీరే డిస్కస్ చేసుకుని నిర్ణయించుకుంటే ఆ పుస్తకాన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఒక పుస్తకం 1000 కాపీలు ప్రింట్ చేయడానికి ఎంత అవుతుంది? ఈ సైజు పుస్తకం 3000 రూపాయలు అవుతుందా? అదే 4 లక్షలు అవుతుంది. 4.5 లక్షలు అవడానికి పుస్తకం కాదు, 1000 కాపీలు ప్రింట్ చేయడానికి ఎంత డబ్బు కావాలి? అంతేనా? 4500 రూపాయలు మీరు 1000 మంది కలిస్తే సంపాదించలేదు, 100 మంది చాలు పుస్తకం ప్రింట్ అయిపోతుంది. ఏంటి దానికి అంత ఆలోచన? కష్టం లెక్క కరెక్టే చెప్తున్నానో, నాకు లెక్కలు వీక్. 5000 అనుకోండి, 4500 ఎందుకు, 5000 అనుకోండి. 5000 అంటే 50 రూపాయలు ఇస్తే ఎంతమంది కావాలి? 100 మంది 50 రూపాయలు ఇవ్వలేరు. మీరు అడిగితే ఇవ్వరా? మరి ఎందుకలా ప్రయత్నించారో ఆ ప్లాన్ వేసుకోండి. మీరు ఏ పుస్తకం మీరు ప్రింట్ చేయించాలనుకుంటున్నారు, ఇటువైపు నుంచే మీరే ప్రింట్ చేయించుకోండి, మీరే చెప్పండి. దానికి కాస్త 5% మీరు ఎక్కువ కాస్ట్ పెట్టుకున్నారంటే రీప్రింటింగ్ కూడా వచ్చేస్తుంది. అంతే కదా, కొంచెం ఆ ప్లాన్ చేసుకోండి. నాకు రేపు పొద్దున్న నాకు దీని గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారో కావాలి. ఏ పుస్తకం అన్నది నేను చెప్తాను ప్రస్తుతం, నాకు తెలుసు కదా ఇక్కడ వాళ్ళకి ఏం కావాలో, ఆ పరిస్థితి వాళ్ళకి ఎక్కడ. కానీ పుస్తకం ఖరీదు చెప్తున్నారు కదా, ఆయన చెప్పిన దానికంటే 500 రూపాయలు ఎక్కువ వేసుకుని చెప్తున్నాను నేను. 50 రూపాయలు 100 మంది ఇస్తే ఓ పుస్తకం అది చేయబోతుంది. మనలో 50 మంది స్నేహితులు, 100 మంది స్నేహితుల్ని 50 రూపాయలు కావాలయ్యా గురువు గారి పుస్తకం వేస్తున్నావు అంటే ఇవ్వడా? మీకు అడగడం రావాలి. ఇంచేత పుస్తకాల గురించి కూడా ప్రతీ నెల ఒక పుస్తకం ప్రింట్ అయ్యేటట్టు చూసుకోండి, అది కూడా వేసేసుకోండి. ఇక్కడ నుంచి ఒక పుస్తకం ప్రింట్ అవుతుంది. కాకపోయే మన ఆశ్రమాలన్నీ ఉన్నాయి కదా, అన్ని ఆశ్రమాల వాళ్ళు నాతో డైరెక్ట్గా లింక్ ఉన్నా లేకపోయినా నాకు పరిచయస్తులు అనేక క్షేత్రాల్లో ఉన్నారు, అనేక ఊళ్ళల్లో ఉన్నారు. ఇలా ఆశ్రమంలో ఉండక్కర్లే. వాళ్ళు పుస్తకం ప్రింట్ చేయాలంటే ఏముంది, 100 మందిని పట్టుకోవటమేగా నెలకి. అసలు పెర్మనెంట్గా మన వాళ్ళు 100 మందే ఉంటారు ఒక్కొక్క ఊళ్ళల్లో. వాళ్ళు 50 రూపాయలు ఇచ్చేస్తే నెలకు ఒక బుక్ ప్రింట్ అవుతుంది. నెలకు ఒక బుక్ ప్రింట్ అవ్వాలి ఎన్ని క్షేత్రాల నుంచి, ఎన్ని ఏరియాస్ నుంచి మీరు నిర్ణయించుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే రేపల్లి అవుతుంది, దాని తర్వాత ఇంకా చూసుకోండి. అది పేర్లు నేను ఎందుకు అంటే నా మనసులో ఉంది, కానీ ఇప్పుడు ఈ చాప్టర్ చూసుకోండి. ఇక్కడ మీకు అందరికీ ఆహ్వానం, 1 లక్ష అధ్యాపకులు గురువు గారికి కావాలి. చాలా జాగ్రత్తగా వినండి, ముఖ్యంగా యూత్ చాలా జాగ్రత్తగా వినండి. దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం అనేది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, 70 దేశాల్లో ఉన్నది. 100,000 మంది టీచర్స్ కావాలి ఈ సబ్జెక్ట్ చెప్పగలిగే వాళ్ళు. అందుకని ఈ క్లాస్ నేను ఇంత సీరియస్గా చెప్తున్నా. మీరు తర్వాత దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం ఛాన్సలర్ గారు, ఛాన్సలర్ అంటే ఎవరో తెలుసా, ఆదరణీయ ప్రణోభయ్య గారు ఒక మాట అన్నారు, రామకృష్ణ భాష ఆవిడికి కావాలి, తెలుగులో చెప్పినా పర్వాలేదు కానీ చెప్పగలగాలి వాళ్ళు, చెప్పగలిగితే ఏ దేశానికైనా పంపించేస్తాం. కానీ మీరు 2 ఏళ్ల తర్వాత నేర్చుకు చెప్తామంటే టైం అయిపోతుంది. మీ పెద్దవాళ్ళు కూడా, యూతను పిల్లలకి చెప్తున్నాను, మీలో ఎవరికైనా దమ్ముంటే ఏ వయస్సులో ఉన్నా ఎలాంటి ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నా, ఉదాహరణ నేనే, ఈ ఉన్న ఆరోగ్య పరిస్థితుల్లో డాక్టర్లు కదలొద్దంటే నేను దేశ విదేశాలకు వెళ్తున్నాను. ఏంటి కారణం చెప్పగలగాడు, పెద్దవుతుంది కదా. ఇంచేత ఇది కనుక మీరు చెప్పగలిగే వాళ్ళు అవుతే ఏ దేశానికైనా పంపించేస్తారు వాళ్ళు, ఎక్కడ అవసరం అవుతే అక్కడ. మరి మాకు ఆ భాష రాదు కదా, భాష రాకపోతే ప్రశ్న వేసింది వాళ్ళు అదే, ఎందుకు మీకు భాష రావాలి. పొలిటీషియన్స్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టరు రష్యాకి వెళ్తాడు, దేశాల మధ్య సంబంధాన్ని గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుని సంతకాలు పెట్టుకుంటారు. వీడికి రష్యా రాదు, వాడికి హిందీ రాదు, దేశాన్ని గురించే వాళ్ళు మాట్లాడేసుకుని ఒప్పందాలు చేసుకోగలిగితే అంతే ఉందండి. అక్కడ మీ తెలుగు భాషని ఆ భాషలో చెప్పగలిగేవాడిని ఒక్కడిని మేము పట్టుకుంటాం అని చెప్పేస్తాడు. ఇంకా మీ దమ్ము ఇది 3-4 నెలల్లో కనుక మీరు ఎదగగలిగితే ఈ 20 పుస్తకాలు చెప్పడానికి. అందుకని ఇది స్పెషల్గా నేను రికార్డ్ చేస్తున్నది, ఓపెన్గా డిక్లేర్ చేస్తున్నాను, నేను రహస్యంగా ఏం చెప్పటం లేదు. మీకు దమ్ము ఉంటే నేర్చితే ఫారెన్కి వెళ్తారు, మీరు టీచర్స్గా వెళ్తారు, దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం యొక్క టీచర్స్గా వెళ్తారు. కానీ వెళ్ళాలి అంటే ముందు మీరు అక్కడ వాళ్ళని కన్విన్స్ చేయాలి, హరిద్వార్లో వాళ్ళు వింటారు మీరు చెప్పగలరా లేదా అని. రామకృష్ణ చెప్పాడు అంటే ఏమి విందరు వాళ్ళు. కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని అక్కడికి వెళ్ళి మీ సామర్థ్యాన్ని చూపించుకోమని ముందు నన్ను కన్విన్స్ చేయాలి కదా మీరు. కానీ అది సాహసం ఉన్నవాళ్ళు 20 పుస్తకాలలో మీరు కనుక మాస్టర్లు అవుతే ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మరి అక్కడ వెళ్ళటానికి డబ్బు నేచురల్లీ మిమ్మల్ని అడగరు, మీరు పాఠం చెప్పమని అక్కడ పంపించి మీరే డబ్బు పెట్టుకోమని ఎందుకంటారు, అర్థమవుతుంది కదా. అంచేత చూసుకోండి, 1 లక్ష అధ్యాపకుల ద్వారా విద్యా విస్తారం యొక్క శుభారంభము. ఈ విషయం అందులో లేదు, నేను చెప్తున్నా. ఇక్కడ ఉన్నది ఏంటి అంటే, ఏడో పేజీ 2వ పారాగ్రాఫ్, ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. సరే, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అంటే ఈ శ్రమ, ఈ శ్రమ లేకుండా మీరు మన గురుదేవుల యొక్క జ్ఞానాన్ని అందజేయాలి, అది మన లక్ష్యం. మరి ఈ నెల ఏం చెప్పాలి గురువుగారి, ఏ పుస్తకం సెలెక్ట్ చేసుకుంటాను, నువ్వు పుస్తకం ఇంకోడు ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటాడు, ఇంకోడు ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటాడు, చివరికి నువ్వు చెప్పింది విన్నవాడు, అక్కడ చెప్పింది విన్నవాడికి అసలు గురువుగారు ఏం చెప్పారో తెలీదు, కన్ఫ్యూజన్ అర్థమవుతుంది కదా. అంచేత ఒకే ఒక మార్గం ఏంటి అంటే మ్యాగజీన్, మంత్లీ మ్యాగజీన్. అక్కడ హిందీది గురువుగారు హిందీది తను చెప్పేది కనుక అది రాసుకున్నాడు. మనం ఏం చెప్పాలి, యోగశక్తి గాయత్రి మీరు చదవాలి, దాని గురించి చెప్పాలి, టీచింగ్ చేయాలి. అది గుర్తుంచుకోండి, అది ఏదో మ్యాగజీన్ అదేంటది రామకృష్ణ ప్రభ చదివినట్టు ఏ ఉన్నాయిగా చెప్పండి, 4-5 వేదాంత మ్యాగజీన్స్ ఏదో చెప్పండి, 4-5 పేర్లు చెప్పలేరా, అవి ఎందుకు పనికిరావు, ఎందుకు పనికిరావు. ఈ రెండింటినీ పోల్చి చూసుకోండి, సమాజానికి ఉపయోగపడాలి, మీ వ్యక్తిత్వం మారాలి, మీరు గొప్పవాళ్ళు అయ్యాలి, మిమ్మల్ని చూసి మీ అంత గొప్పవాళ్ళుగా మారాలని వాళ్ళు అనుకోవాలి, అది కావాలి మనకి. మంచి తేడా ఉంది పరమ పూజ గురుదేవుల యొక్క మ్యాగజీన్కి మిగతా మ్యాగజీన్స్కి. అంచేత మీరు ఆ దృష్టితో చదవాలి, న్యాచురల్గా అది ఈజీగా రాదు. సనాతన సారథియో రామకృష్ణ ప్రభ ఏదో చదివితే 2 కథలు ఉంటాయి, ముక్తి మార్గం ఏదో ఉంటుంది, లేకపోతే ఓ భక్తుడి కథ ఏదో ఉంటుంది. ఆ భక్తుడు అలా ఎలా అయ్యాడో చెప్పడు. చచ్చుంటాడు ఆ భక్తుడు అలా అవటానికి, ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తే భక్తుడు అవుతాడు వాడు. మీరేమో ఆ చమత్కారాలు చదువుతారు, చదవండి కాదంటలే, కానీ ఎలా అయ్యాడు వాడు అది కదా ముఖ్యం మనకి. ఇదంతా కూడా ప్రతి నెల వస్తుంది. ఆ నెల ఏం చెప్పాలి అన్నది ఆ మ్యాగజైన్లో ఉంటుంది. అది మీరు చదువుకుని ఆ నెల అంతా మీరు చెప్పవలసిన వాళ్ళకి చెప్పండి. గురువుగారు ఒక ఫార్ములా ఇచ్చారు ఇందులో, లేదా ఒకటి నుంచి ఐదు, ఒక మనిషి ఐదుగురికి చెప్పండి అంతే ఆయన చెప్పాడు. మీరు చెప్పిన వాడు ఏం చేయాలి? ఇంకో ఐదుగురికి చెప్తాడు. అంటే ఐదు ఐదులు 25, ఆ 25 మళ్ళీ ఐదుగురికి చెప్తాడు. ఆ లింక్, ఆ 3 స్టెప్స్ మీరు డెవలప్ చేయగలిగితే మీ ఏరియాలో ప్రపంచం అంతా మారిపోతుంది, అంతా మారిపోతుంది, ఆ ఏరియా మారిపోతుంది. అలాగే అనేక ఏరియాలు మారుతూ ఉంటే అంతేంటే ముందు ఏది శక్తి చదవాలి, మీరు బాగా అర్థం చేసుకోవాలి. అంతే మీరు ఏం చేయొచ్చు, ఎవరికైతే ఏ శక్తి మ్యాగజైన్ వస్తుందో ఐదుగురికి చెప్పాలనుకుంటే ఆ నెలంతా మీరు చదవండి, అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుంటుంది రెండో నెల ఐదుగురికి చెప్పండి. అర్థమైంది కదా? అంతే తప్ప మేము చదివేశామని చెప్పేశామనే మూర్ఖత్వంలో పడకండి. ప్రతిదీ యుగశక్తి గాయత్రిలో మీకు ఉపయోగపడేదే ఉంటుంది. అంతే తప్ప అందులో కబుర్లు ఏముండవు. మీ వ్యక్తిత్వం ఎలా మారుతుంది, మీ ఆర్థిక సామర్థ్యం, ఆర్థిక పరిస్థితి ఎలా మారుతుంది, ఇవంతా అందులో ఉంటాయి. కానీ ఆచరిస్తే చేత అందరూ కూడా యుగశక్తి మ్యాగజైన్ చందాదారులుగా ఎక్కువ మందిని జరిపించండి. దానికి ఒక కారణం ఉంది. 24,000 యుగశక్తి గాయత్రి మ్యాగజైన్స్ ఏ రాష్ట్రంలో ఉంటాయో ఆ రాష్ట్రము ప్రపంచానికి అధినేత అవుతుంది. అంటే 24,000 చదివితే 24 యుగశక్తి మ్యాగజైన్స్ వచ్చాయంటే ఎంతమందికి చెప్పాలి వాళ్ళు? ఒక కళ్ళు ఐదుగురు. అంచేత 24,000 × 5 లక్ష అనుకోండి రఫ్గా, అదేగా హెడ్డింగ్. అంచేత 24,000 మ్యాగజైన్స్ కనుక ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటూ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఐదుగురికి మాత్రమే చెప్పినా గురువుగారు లక్ష్యానికి వచ్చేస్తారు. అందుకు అది వాడు మళ్ళీ ఐదుగురికి చెప్పాలంటే వాడు ఎలా చెప్తాడో దేవునికి తెలియాలి. అంచేత క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే లక్ష్య అనేది క్వాలిటీకి సంబంధించింది, లక్ష్యానికి సంబంధించింది, అంకెకి కూడా సంబంధించింది. ఎక్కడైతే ఓ 100,000 ఉంటారు వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు. అంచేత ఇది మనసులో ఉంచుకోండి. ఈ పాయింట్ నేను ఏదేదో చెప్పానో అది అండర్లైన్ చేసుకుని మీరు చేయాల్సింది చేసుకోండి, చెప్పిన పని నోట్ చేసుకోండి, అది చేయటం మొదలెట్టేయండి. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవాళ ఈ మంత్ అని ఎప్పుడో 5 నెలల కిందటిది కాదు, లేటెస్ట్ అవ్వాలి. ఎందుకంటే అది చాలా విశేషమైనటువంటి లక్ష్యంతో గురువుగారి నిర్దేశానుసారం అవి ప్రింట్ అవుతాయి ఆర్టికల్స్. ఆ ఆర్టికల్స్ని మీరు అర్థం చేసుకోగలగాలి. అందుకే నేను ఒక చోట చెప్పాను కూడా, నేను వీలవుతే ఆ స్పీచ్ వినండి, రథ సప్తమి నాడు నేను చెప్పిన స్పీచ్ అందులో నేను డైరెక్ట్గా చెప్పాను ఇవంతా అస్త్ర ప్రయోగాలు అని డైరెక్ట్గా చెప్పేసి ఓపెన్గా అక్కడ వాళ్ళకి. ఇప్పుడు చెప్పలేదు అలాగా. ఇంచేత ఈ యుగశక్తి గాయత్రి చదువుతున్నప్పుడు మామూలుగా మీరు చదువుతున్నా కూడా ఓ అస్త్ర ప్రయోగం జరుగుతుంది, అది సమాజానికి ఉపయోగపడే అస్త్ర ప్రయోగం అవుతుంది. మిగతా వాళ్ళకి అది ఎలా రాయాలో తెలియదు. యుగశక్తి కనుక అని గాయత్రి శక్తి ఉంది కనుక మీకు ఆ లాభం ఉంటుంది. అంచేత ఆ సీరియస్నెస్ తెచ్చుకోండి మీలో. యుగశక్తి గాయత్రి స్టూడెంట్స్ కూడా ఏముంది, వాళ్ళు కాస్త కూర్చుంటే రోజుకు ఒక ఆర్టికల్ చదివినా 10 రోజుల్లో అయిపోతుంది. ఒక ఆర్టికల్ అంటే 2 పేజీలు. కొంచెం సీరియస్గా చదవండి అందరూ. 8వ పేజీ 3వ పారాగ్రాఫ్ చెప్పేశాను, కానీ అక్కడ అది అండర్లైన్ చేసుకోండి. సమయదానము అంశదానము అనే 2 నియమాల ప్రజ్ఞాపరిజనులు తమ తమ క్షేత్రాల్లో వినియోగించటం అనేది అనివార్య కార్యక్రమంగా చెప్పబడింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇంచేత అది మీరు మళ్ళీ అర్థం చేసుకోండి గురువు. అందుకే నేను చెప్పాను, నేను చెప్పినవంతా కూడా ఇందులో ఉన్నాయి. మన వాళ్లే కనుక మీరు చేయగలిగింది, నేను ముందే చెప్పేశాను. ఇది మళ్ళీ అదే అండర్లైన్ చేసుకుని ఇది మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ఇక్కడ కావాలంటే 10 గీతలు పెట్టుకోండి. ఏంటక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సమయాన్ని బట్టి, అక్కడే ఇంత ఇంత అంటే లేదు, మీ వీలు బట్టి. కానీ నేను చేర్చే మాట ఏంటంటే, మీరు ఎంత ఎక్కువ ఇవ్వగలరో అంత ఎక్కువ ఇవ్వండి తప్ప పిచ్చివేషాలు వేయకండి. గురువుల దగ్గర నేను ఇంతే ఇస్తాను, నేను 5 పైసలే ఇస్తాను, 10 పైసలే ఇస్తాను. సినిమా చూడాలంటే ఇప్పుడు 50 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది మగా. మీలో నెలకి కనీసం ఒక సినిమా చూస్తున్నారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆనెస్ట్గా ఒక్క సినిమా చూసేవాళ్ళు ఎత్తండి చాలు. అసలు సినిమా చూడరు. 3 గంటలు టైం చూస్తున్నావా? మరి చేయండి కదా. 2-3 నెలలకి 2 సినిమాలు చూస్తావు పొందిలే. అసలు సినిమా చూస్తున్నాము అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ప్రతి నెల ఒకటి కాకుండా ఇంక చేతులు ఎత్తని వాళ్ళు ఎవరు సినిమా చూడటం లేదా? నువ్వు చూడటం లేదమ్మా, నిన్ను నువ్వు చూడటం లేదు. ఎందుకు మీరు సిగ్గుపడతారు చేతులు ఎత్తటానికి? ఇది కూడా చేయలేని వాళ్ళు ఇంకా గురువు గారికి ఏమి ఉపయోగపడతారు? నీకు అర్థమైందా? ఎందుకు చేతులు ఎత్తిస్తున్నాను అంటే మీరు 3 గంటలు గ్యారంటీగా ఇవ్వగలరు. నేను అందుకోసం చెప్తున్నా. అదే హైదరాబాద్ లాంటి ఊళ్ళల్లో అవుతే 7 గంటలు, ఇంకంటే హాల్కి వెళ్ళటానికి 2 గంటలు, రావటానికి 2 గంటలు. అంచేత ఈ సమయదానము అంశదానము అంటే ఆలోచించుకుని ఈ 2 సంవత్సరాలలో గురువు గారికి మనం చాలా చేయవలసి ఉంటుంది. కనుక మీరు కొంచెం కష్టపడైనా సమయాన్ని ఎలా ఇవ్వగలరు? అది ఎక్కడ ఇవ్వాలి? ముందు సెంటర్కి వచ్చి అక్కడ నిర్ణయించుకోండి ఎక్కడ ఇస్తారు మీరు, ఏం చేస్తారు. అప్పుడేంటి, ఒకే పని క్లాష్ కావు, లేకపోతే ఒకే పని క్లాష్ అయిపోతూ ఉంటాయి. దాని తర్వాత అంశదానము, ఇప్పుడు టికెట్ల గురించి చెప్పాను నేను. అంచేత నెలకు సినిమా చూస్తున్నారని నేను అనుకుంటాను కనుక 50 రూపాయలు ష్యూర్. కొంచెం అలా చూసుకోండి. కానీ అంతేకాదు, 2 సినిమాలు చూడొచ్చి. అల్లుడు ఎవడైనా వస్తే, ఈ సంవత్సరం అంతా అల్లుడు వచ్చాడు అనుకోండి ప్రతి నెల, కొంచెం అలా ఆలోచించుకుని చేయండి. సమయదానము అంశదానము నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ 9వ పేజీలో 2వ పారాగ్రాఫ్ చూడండి. ఇది చెప్పాను నేను మీకు, ఈ సమయము డబ్బు తన క్షేత్రంలోనే విద్య మీ ఏరియాకే. మళ్ళా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాను అనకండి, మీ ఏరియా డెవలప్ అవ్వాలి, అది గుర్తు. అందుకని ఇందాక చెప్పిందే నేను, కానీ గురువుగారి భాషలో చెప్తున్నాను. ఈ సమయము డబ్బు తన క్షేత్రంలోనే విద్యా విస్తార నిమిత్తము ఖర్చు చేయాలి, అన్యులకు ఇవ్వనవసరము లేదు. ఇంకా మేము వెంకటేశ్వర స్వామి మొక్కుకున్నామండి. నా సలహా ఏంటంటే, ఆయనకు మొక్కుకున్నదంతా ఆయనకి ఇచ్చేస్తే మొట్టమొదట ఆనందించేవాడు వెంకటేశ్వర స్వామి. ఒక్కడైనా దొరికాడు, నన్ను లంచం అడగటం లేదు, ఓ మంచి పనికి వినియోగించాడు అని. ఇంచేత అన్యులకు ఇవ్వనవసరము లేదు. తనే తన సమయము డబ్బు ఉపయోగించినట్లయితే ఇతరులు మోసము చేస్తారనే సందేహం కూడా ఉండదు. మీ ఏరియాలో మీరే అందరూ కలిసి నిర్ణయించుకుని ఇలా ఖర్చు పెడుతున్నామంటే ఇంకా సంస్థ ఎందుకు, ఆడిటింగ్ ఎందుకు, ఏమైనా కావాలా? మనం ఇన్ని నిర్మాతలు నిర్మాణాలు చేశాం మన వాళ్ళ సంగతి, మనం ఎప్పుడైనా అకౌంట్ చూసుకుందామా? ఎప్పుడైనా అడిగామా? మన డబ్బు మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. మరి ఇలాంటివి లేవగలిగినప్పుడు మరి గురువు గారి కోసం మీరు ఎలాంటివి లేపగలరు? కానీ ఆయన ఏమంటున్నాడు, విద్యా విస్తారం, యుగశక్తి గాయత్రి చదవటం, అర్థం చేసుకోవటం, మీరు పొద్దున్నే యోగాసనాలు వేసుకోవటం, దాని తర్వాత పొద్దున్నే ఓం అది 108. అంతకంటే ఎక్కువ దయచేసి జపాలు చేస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరే చెప్పారు కదండి గంట చేయమని. గంట చేయమని ఎవడికి చెప్పానంటే 2 గంటలు టైం వేస్ట్ చేస్తున్నవాడికి, పక్కింటి వాళ్ళతోనో ఏదో చూస్తూ 2 గంటలు వేస్ట్ చేస్తుంటే పోనీలే అయ్యా గాయత్రి చేస్తూ వేస్ట్ చేసుకో, అది వేస్టే. అది ఉత్తిని నువ్వు కూర్చొని గాయత్రి చేస్తే నిజంగానే మార్పు వచ్చి ఉంటే గురువు గారు పుట్టాల్సిన అవసరమే లేదు, గాయత్రి గురించి మనకి చెప్పాల్సిన అవసరమే లేదు. జపాలతో ఏమవ్వదు, జపాలతో పాటు శ్రమ, నిష్ఠ, కార్యక్రమాలు జరగాలి. అంచేత ఇది కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దాని తర్వాత ఈ కింద లైన్ కూడా చూసుకోండి, సేవా సాధన. ఈ సేవ చేయటం మనకు రావాలి. చాలామందికి సేవ చేయటం రాదు, కానీ మీకు సేవ చేస్తామో అని పేరు చెప్పి వాళ్ళు మినిస్టర్లు అయిపోతున్నారని కూడా మీ బుర్రలకి ఎక్కటం లేదు. ఎవడైనా ఎలక్షన్లో మీకు సేవ చేస్తానని చెప్పి గెలిచాడా, లేకపోతే నేను మీ డబ్బు లాక్కుంటానని చెప్పి గెలుస్తాడా? మాట అంటేనే మినిస్టర్ అవుతే చేసేవాడు ఏమవుతాడో అని ఊహించలేనటువంటి బలహీనత మనలో ఉంది. మాట అంటేనే వాడు చేయడని తెలిస్తేనే వాడు మినిస్టర్ అయిపోతూ ఉంటే సేవ చేయగలిగేవాడు అందులో గురువు గారు పనిచేస్తున్నవాడు ఏ స్థితికి ఎదుగుతాడు ఊహించుకోండి. మీరు ఇంత సేవ అంటే ఏమిటి? ఆశ్రమానికి రాగానే మొట్టమొదటి సేవ ఏంటి అంటే నీటిగా ఉందా లేదా, అది చాలా ఇంపార్టెంట్. గురువుగారు చెప్పింది అది. గురువుగారు ఆత్మకథ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చదివారు కదా. గాంధీ గారి దగ్గరికి వెళ్తే ముందు ఏం నేర్పించాడు? బాత్రూంలో టాయిట్లు కదా, గురువుగారు చేసిన పని అది. అంటే మీరు గురువుగారి కంటే గొప్పవాళ్ళ, ఆయన మార్గంలోనే వెళ్ళాలి మీరు. ఇంచేత ఇలాంటి సంస్థకి వచ్చినప్పుడు, ఇలాంటి సంస్థలకు వెళ్ళినా మీరు అదే పని చేయాలి. అంటే ఇతర సంస్థలు, కానీ ఇది మన సంస్థ. అంచేత సేవ ముఖ్యంగా దేనికి ఇవ్వాలి? మీరు క్లీన్గా ఉందా లేదా ఆశ్రమం, దానికి టైం ఇచ్చేవాళ్ళు రెడీ అవ్వండి. దానికి మీరు చదువుకోక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఓ టైం పెట్టేసుకుని మేము ఈ టైంకి వస్తామండి, ఈ పార్ట్ క్లీన్ చేస్తామండి. ఓ 20 మంది నిర్ణయించుకుంటే అసలు ఎవడికి పని చేసినట్టే తెలియదు, పని అయిపోతుంది. కొంచెం ఈ సేవా సాధన జాగ్రత్తగా ఇది ఆలోచించుకోండి. సరే, ఇందాక నేను చెప్పింది 100,000 మంది అధ్యాపకులు ఎలా తయారవుతారు అనేది యుగశక్తి మ్యాగజీన్ని. ఆ జ్ఞానము మనుషులకు వెళ్ళాలి, మ్యాగజీన్ చదవటం కాదు. ఒక సైన్స్ మ్యాగజీన్ చదివినప్పుడు ఆ సైన్స్ మ్యాగజీన్ అనేక మంది సైంటిస్టులకి మార్గం చూపిస్తుంది. సైన్స్ డెవలప్ అవడానికి కారణం ఆ సైన్స్ మ్యాగజీన్సే. దాన్ని రీసెర్చ్ రిపోర్ట్స్ అంటారు. పేరు ఏం పెడితే ఉంది, జర్నల్స్ అంటారు. ఇంకా ఇంజనీరింగ్ డెవలప్ అయినా, మెడిసిన్ డెవలప్ అయినా, ఏం డెవలప్ అయినా మ్యాగజీన్స్ వల్ల డెవలప్ అవుతాయి. అది గురువు గారు ఆధ్యాత్మికతలో ప్రవేశపెట్టారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి యుగశక్తి గాయత్రి సభ్యులవ్వాలి, చదివించాలి. ముందు టార్గెట్ 24,000కి మీరు ట్రై చేయండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాను నేను. మీ మీ ఏరియాలో మీరు ఎంతెంత చేయగలరో, మన స్నేహితులు వాళ్ళది ఏమవుతే, నా సలహా ఏంటంటే బలవంతంగా చేయించండి. 110 రూపాయలు ఎంత అనుకుంటా? ఎంతమ్మా? 110 కదా. ఏ స్నేహితుడైనా ఈ కాలంలో 110 రూపాయలు కావాలంటే, బాబు నువ్వు ఒక సినిమాకి తీసుకెళ్ళకలే, నన్ను ఇద్దరం కలిసి వెళ్లకుండా ఉంటే 110 అయిపోయింది. స్నేహితులందరూ కలిసేగా వెళ్ళేది. టైం అయిందా? వస్తున్నా. ఇది ఈ చాప్టర్ చెప్పేసి నెక్స్ట్ 10వ పేజీ చూడండి. ఇందాక నేను చెప్పింది 1 నుంచి 5, 5 నుంచి 20, 25 నుంచి 125 చేస్తే మొత్తం 80 కోట్ల జనాభాను మనం మార్చేయవచ్చు. ఇందులో మీ స్టెప్ ఎంత? ఆ 5గురికి మీరు చెప్పండి, ప్రతి ఒక్కరు ఇంకో 5గురు. అంతవరకు చాలు. మీరు వాళ్ళు చెప్తున్నారో లేదో చూసుకోకర్లే. ఎందుకంటే మీకు ఆ ప్రచండ వేగము ఎప్పుడు అర్థమవుతుందంటే, రైల్ పట్టీల మీద వెళ్తే వేగం అర్థమవుతుంది. పట్టీల నుంచి పక్కకి వెళ్తే చేత, మీరు పట్టీల మీద వెళ్తూ ఉండండి. 1 నుంచి 5 మాత్రం మీరు ఆలోచించుకుంటూ ఉండండి, స్పీడ్ మీకే అర్థమవుతుంది. ఇక్కడ 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చాను, 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చే పుస్తకం అయిపోతుంది.